Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం ఆగస్టు 29, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం. మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం. నేను బీవీ సత్యనాగేష్. మనోబలమే మహాబలం అనే టాపిక్ని ప్రతి బుధవారం మీకు అందిస్తున్నాం. ఇందులో రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు, రకరకాల సందేహాలు వెలుగొచ్చటం, దానికి తగ్గట్టుగా నేను సమాధానం చెప్పడం అది జరుగుతుంది. ఇది ఎక్కువగా మైండ్ మేనేజ్మెంట్ మీద రకరకాల టాపిక్లు తీసుకోవడం జరిగింది. మైండ్ మేనేజ్మెంట్ అంటే మనం మనసు అనేది ఒక ఆలోచనతో కూడిన ఒక ఈ ప్రాసెస్. అది ఈ ప్రాసెస్ని మనం ఎంత బాగా మనం మేనేజ్ చేసుకుంటే అంత బాగా లైఫ్లో సంతోషంగా ఉండగలుగుతాం. అంటే మన కెరియర్లో కానీ, లేదంటే మన పర్సనల్ లైఫ్లో కానీ, ఏదైనా కానీ ఏ రంగంలో అయినా సరే మనం సంతోషంగా జీవితాన్ని గడపాలి, కనుక మైండ్ని మేనేజ్ చేసుకుంటే చాలు అనే ఒక సంకల్పంతో ఈ టాపిక్ని మనోబలమే మహాబలం అనే పేరుతోటి స్టార్ట్ చేశాం. సరే, రకరకాల ప్రశ్నలు, రకరకాల సందేహాలు, రకరకాల సూచనలు కూడా వస్తున్నాయి, కనుక వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. గతంలో మనం మాట్లాడుకున్నాం మైండ్ మేనేజ్మెంట్ గురించి, కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను, మనసు అనేది కేవలం ఒక ఆలోచనల పుట్ట మాత్రమే కాదు. మన మనసులో అనేక రకాల మానసిక ముద్రలు మనం చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్నాం. అవి అంత వాటితో మనం పుట్టలేదు. అందుకే అంటారు మైండ్తో పుట్టాం మనం, బ్రెయిన్తో పుడతాం. మనసు అనేది కేవలం మన ఒక నమ్మకాల పుట్ట లాంటిది. అయితే దీనికి ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది ఉంది. ఈ నమ్మకాల పుట్టతోటి, మానసిక ముద్రలతోటి మనం థింకింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ థింకింగ్ మనకు కావాల్సినట్టుగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఫలితాలు వస్తాయి, అంతేకాకుండా మన జీవితంలో సంతోషంగా ఉండగలం. అయితే జీవితంలో సంతోషం కావాలంటే ఏమొస్తే సంతోషిస్తామని చెప్పేసి జనరల్గా చాలామంది దీని మీద తర్జన వర్జన చేస్తూ ఉంటారు. అయితే మనకంటే ముందే ఈ బిహేవియరల్ సైంటిస్ట్స్ దీని మీద రీసెర్చ్ చేశారు. అసలు మనిషి ఏం కోరుకుంటాడు అంటే సంతోషం కోరుకుంటాడు అన్నారు. రైట్. సంతోషం ఎలా వస్తుంది? సంతోషం 4 అంశాల ద్వారా మనిషికి సంతోషం వస్తుంది. 1, డబ్బు. మొట్టమొదటి డబ్బు చెప్పారేంటి అని అనుకోవచ్చు. డబ్బు లేనిదే కష్టమే కదా. మనం ఏవి కొనుక్కోవాలి? బియ్యం కొనుక్కోవాలి, పప్పులు కొనుక్కోవాలి, ఇంటి ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఇల్లు అద్దెనే ఇవ్వాలి కదా, బట్టలు వేసుకోవాలి. మరి ఏది డబ్బు లేకుండా సాగదు. అయితే అడ్డంబడి సంపాదించమని కాదు, కానీ న్యాయపరంగా చట్టపరంగా మనిషి కావలసినంత డబ్బు మాత్రం సంపాదించకపోతే మనం సమాజంలో ఏమాత్రం కూడా సంతోషంగా సునాయాసంగా జీవితాన్ని గడపలేం. సో ఇది ఫస్ట్ ఐటమ్, ఫస్ట్ అంశం, మొదటి అంశం ఇది. రెండో అంశం ఏంటంటే సాటిస్ఫాక్షన్, అంటే మనిషికి తృప్తి కావాలి. తృప్తి, ఏ పని చేస్తే ఆ పనిలో తృప్తి. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, మనిషికి గుర్తింపు కావాలి, రికగ్నిషన్ అంటాం. ఒక ప్రమోషన్ లిస్ట్ రిలీజ్ అయింది అనుకుందాం. ప్రమోషన్ లిస్ట్ రిలీజ్ అయిన రోజుని ఒకవేళ ఆ ఒక వ్యక్తి పేరు అందులో లేకపోతే, అయ్యో నన్ను, నేను పనిచేసే సంస్థ నన్ను గుర్తించలేదు, నా పనిని గుర్తించలేదు, నా ప్రతిభని గుర్తించలేదు అని చెప్పి ఆయన బాధపడతాడు. సో అక్కడ ఆ గుర్తింపు కావాలి. ఇక 4, మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం ఓకే. అయితే మానసిక ఆరోగ్యం స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే ఈ 4 కూడా మానసికమే. 4 కూడా. డబ్బు మానసికమా? అవును, డబ్బు మానసికమే. ఎందుకో చెప్తాను మీకు. ఒక కేవలం నెలకి 10,000 రూపాయలు ఇంకా తక్కువ సంపాదించి తన చిన్న ఒక గుడిసెలో ఉంటూ సంతోషంగా గడిపేవాడు ఉన్నాడు. నెలకి 2 లక్షలు సంపాదించుకుంటూ పెద్ద పెద్ద విల్లాల్లో ఉండి లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లోను ఇళ్లలోనూ ఉండి మనశ్శాంతి లేనివాడు ఉన్నాడు. కనుక ఎంత వస్తే మనిషి సంతోషిస్తాడనేది చెప్పలేం. కనుక అది మా డబ్బు అనేది మానసికమైనది. అది మనం ఎంత సంపాదించాలి, మనకు కావాల్సినంత సంపాదించకపోతే మాత్రం మనకి రోజులు గడవవు. ఎక్కువైతే సంపాదన ఏం పర్వాలేదు, దాచిపెట్టుకోవచ్చు. దాచిపెట్టుకుని మళ్ళీ ఇంకొంచెం కంఫర్ట్స్ పెంచుకోవచ్చు, లేదా కొంచెం స్టేటస్ పెరిగేలాగా చేసుకోవచ్చు కావాలంటే. మరి మిగిలిపోతే తర్వాత తరం వాళ్ళకి అందించవచ్చు, రైట్? అయితే తక్కువ చేస్తే ఎప్పటికప్పుడు, తక్కువ సంపాదన చేస్తే ఎప్పటికప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో అందుకే ఇది మానసికమైనది ఖచ్చితంగా. ఇంత వస్తేనే సుఖపడతాడు మనిషి, సంతోషిస్తాడు అని చెప్పడం లేదు. ఒక ఇప్పుడే నేను సుఖం అనే పదం వాడాను. సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం అంటే ఫిజికల్, భౌతికం. అంటే ఒక ఏసీ రూమ్ లో ఉంటే సుఖంగా ఉంటుంది. బస్సు ప్రయాణం కంటే ట్రైన్ ప్రయాణం సుఖంగా ఉంటుంది. ఇది సుఖం, భౌతికమైనది. సంతోషం అనేది మానసికమైనది. సంతోషం మాన కంప్లీట్ గా సైకలాజికల్ మానసికం. అందుకని ఇప్పుడు మనీ అయిపోయింది, సాటిస్ఫాక్షన్. అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా మానసికమైనది. అలాగే రికగ్నిషన్, ఎవరో గుర్తించాలి, వాళ్ళు గుర్తించలేదు కనుక నేను బాధపడుతున్నాను. అంటే బాధపడుతున్నాడు అంటే మళ్ళీ మానసికమైనది కదా. తన సొంత మనుషులే తను గుర్తించకపోయినా ఏదైనా కూడా తనకి బాధ ఉంటుంది. ఇక లాస్ట్ చెప్పింది మానసిక ఆరోగ్యం అన్నాను. మానసిక ఆరోగ్యం ఖచ్చితంగా మానసికమైనది. సో ఈ 4 ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడని చెప్పి బిహేవియరల్ సైంటిస్ట్స్ చెప్పారు. కనుక ఈ 4 మీద మనిషి చేస్తూ ఉంటే సంతోషంగా ఉండగలుగుతాడు. అయితే మనం ఈరోజు ప్రత్యేకంగా తీసుకునే టాపిక్ ఏంటంటే, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వాళ్ళకి నేను చెప్పిన జవాబులు ఇప్పుడు ఈరోజు ఒక టాపిక్గా తీసుకుంటాను. అది జనరల్గా మన అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఒకటి, నేను చాలా బాగా చదివాను, నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, ఇది 2వ సారి రాయడం, అయినా కూడా ఏంటో కలిసి రావటం లేదు, ఇలాగ మాట్లాడుతూ ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అది సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అవ్వచ్చు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అవ్వచ్చు, లేదా బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయి ఉండొచ్చు, లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయి ఉండొచ్చు, లేదా స్టేట్ సర్వీస్ కమిషన్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అంతేకాకుండా స్టూడెంట్స్ లో కూడా మనం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూస్తున్నాం. అవే గేట్ ఎగ్జామినేషన్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కెమ్టెక్ వాటికి, అలాగే జేఈ అని చెప్పి ఐఐటిలో ఇంజనీరింగ్ సీట్ కోసం ప్రయత్నించే వాళ్ళు, వీళ్ళందరినీ మనం చూస్తూనే ఉంటాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది మీ ముందు ఉంటాను. కూడా జనరల్గా ఒక నేను చిన్న ప్రశ్నలో వేస్తాను, ఒకసారి ఆలోచించండి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో పాస్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి ఫైనల్గా ఉద్యోగం సంపాదించడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి ఆ ఉద్యోగం వచ్చేలా నిర్ణయించే ఆ అంశం ఏంటి, ఆ ఫ్యాక్టర్ ఏంటి, లేదా దాన్ని ఆ ఫ్యాక్టర్ అది ఏంటి, కారకం అంటాం తెలుగులో, ఏంటి అని ఆలోచిస్తే చాలామంది అలా చెప్తూ ఉంటారు. అంటే ఒక మార్కు రావాలి, ఆ మార్కు రావడానికి ఆ మార్కో ర్యాంకో ఏదో ఉంటుంది. ఆ మార్కు ఆ ర్యాంకు వచ్చి ఫైనల్గా ఉద్యోగం రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఏది దాన్ని నిర్ణయిస్తుంది, ఏ కారకం దాన్ని నిర్ణయిస్తుంది అనేది ఒక మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. సరే ఇప్పుడు దాని ఆన్సర్ మీకు చెప్తాను నేను. చాలామంది ఏమంటారంటే, కొన్ని మామూలుగా చెప్తూ ఉంటారు, కొంత స్పాంటేనిటీ ఉండాలి, మంచి మెమరీ ఉండాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఉండాలి. ఇందులో ఏది లేకపోయినా కూడా మనకి అది సాధించలేము. కానీ అసలు విషయాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అదేంటంటే అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక మనిషి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సక్సెస్ అవ్వడానికి ఉన్న డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అతని కాంపిటీటర్స్ పెర్ఫార్మెన్స్. అతనితో పాటు కంపీట్ చేసేవాళ్ళు, అతనితో పాటు పోటీ పడే వ్యక్తుల అభ్యర్థుల వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ వ్యక్తికి వస్తుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. వాళ్ళంతా ఇతని కంటే చాలా అద్భుతంగా చేసి ఉంటే వాళ్ళకు వస్తుంది, వాళ్ళు అంత కాదు అనుకుంటే, వాళ్ళు సగటుగా ఉంటే, వాళ్ళకంటే ఇతను గొప్ప అనుకుంటే ఈ వ్యక్తికి వస్తుంది. సో అందుకని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నా కాంపిటీటర్స్ ఎవరో నాకు తెలియదు, ఏ ఊరు నుంచి ఎంతమంది కాంపిటీటర్స్ వస్తున్నారో తెలియదు, ఇది ఒక పెద్ద దేశం, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక చక్కటి నగరాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వీటిల్లో ఎవరెవరు ఎక్కడ ఎలా ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు, అలాగే రెండోసారి మూడోసారి కూడా రాసేవాళ్ళు ఉంటారు, కనుక నేను చాలా కష్టపడి ఇష్టపడి నేను చదువుతూ ఉంటే కానీ నా పోటీదారులని దాటలేను అనుకుంటూ అతను ఒక పాజిటివ్గా సానుకూల దృక్పథంతో నేను ఎప్పుడూ కష్టపడుతూ ఉండాలి అని అనుకుంటూ చేయాలి. ఇది మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు అందరూ ఖచ్చితంగా ఫాలో అయి తీరవలసిందే. అలాగే ప్రశ్నలు వాటి జవాబులు చెప్పే ముందు ఒక విరామం తీసుకుందాం. ఆ విరామం తర్వాత వాళ్ళు వేసిన ప్రశ్న నేను చెప్పిన జవాబు చెప్తాను. అలాగే మీలో కూడా ఎవరైనా మీరు ఫోన్ చేసి అడగచ్చు. ఇండియా నుంచి అయితే 9885555672 మీరు వేరే దేశాల నుంచి అయితే 484-364-3471 మళ్ళీ రిపీట్ చేస్తాను 484-364-3471 మీరు ఫోన్ చేస్తే అప్పుడు కనెక్ట్ అవుతుంది, మీరు వేసే ప్రశ్నలు కూడా నేను జవాబు చెప్తాను. ఇప్పుడు ఓ విరామం.
ఖర్చా
హలో. ఓకే, ఈరోజు మనం అనుకున్నట్టుగా ఒక క్వశ్చన్, ఒక వ్యక్తి పంపిన ఒక క్వశ్చన్ని. హలో, ఏదో కాల్ వస్తుంది, కాల్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. హలో హలో హలో. ఓకే, ఆ కాల్ వచ్చినప్పుడు అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటో చెప్తాను. ఒక ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే ఒక వ్యక్తి తన తన ప్రశ్నని ఏ విధంగా ఇచ్చారో చూద్దండి. ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే దాన్ని ఎన్ని నెలలు చదవాలి, రోజుకు ఎన్ని గంటలు చదవాలి అనేది చక్కగా ప్రణాళిక వేసుకుంటాను, కానీ తీరా చదివే సమయానికి ఏవేవో ఆలోచనలు వచ్చి చదవలేకపోతున్నాను. దీనితో సమయం వృధా అవుతుంది. సగం ప్రిపరేషన్తోనే పరీక్షలు రాస్తున్నాను, దీనికి పరిష్కారం ఏంటి? ఇది వచ్చిన ప్రశ్న. ఓకే, మళ్ళీ కాల్ వస్తుంది, చూద్దాం. హలో హలో ఓకే. ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుందాం. దీనికి ఆన్సర్ ఏంటంటే, ప్రణాళికలు చాలా మంది వేసుకుంటూ ఉంటారు. ఈ ప్రణాళికలు బాగానే ఉంటాయి, కానీ ఆచరణకి నోచుకొని ప్రణాళిక ఎందుకు పనికిరాదు, వృధా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిచెన్లోకి వెళ్ళి వంట కావాల్సిన సామాన్ అంతా పెట్టుకుని అన్ని రెడీ పెట్టుకుని అలా ఆలోచిస్తూ కూర్చుంటే వంట ఎప్పటికీ తయారు కాదు, అలాగే వంట తయారు కానప్పుడు వాళ్ళు తినడానికి లేదు. అలాగా ఊరికే చాలా మంది అలా పెట్టుకుని అలా కూర్చుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏదో తయారు చేసుకున్నాను నేను అంటే కుదరదు, దానికి యాక్షన్లోకి దిగాలి. యాక్షన్లోకి దిగి వెంటనే చేయటం మొదలు పెట్టాలి. ఓకే, అలాగే మనం పాతకాలంలో ఒక గుర్రాలు అంటూ ఉండేవి. ఏది గుర్రం అంటే చెక్క గుర్రం, అది మామూలు గుర్రాలు కాదు. చెక్క గుర్రాలు ఎలా ఉండేవంటే పిల్లలు దాని మీద కూర్చుని అటు ఇటు అటు ఇటు ఊపుతూ ఉండేవారు అన్నమాట. అట్లా అలా కూర్చుని చాలా చాలా దూరం వెళ్ళిపోతున్నట్టు ఏదో స్వారీ, గుర్రపు స్వారీ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవారు. కానీ అక్కడి నుంచి అది కదలదు, అసలు అక్కడే ఉంటుంది, ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. అలాగే అది పాతకాలంలో పిల్లలు ఆడుతూ ఉండేవారు. అలాగే ఒక కారులో కూర్చుని ఇంజిన్ కూడా ఆన్ చేయకుండా, లేదా అసలు పెట్రోల్ లేదు, దాంట్లో కూర్చుని ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నానని ఊహించుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళాం, ఆ కారు అన్ని ఇంచు కూడా ముందుకి, ఆ కమ్ముల కూడా ముందుకి కదలదు, అక్కడే ఉంటుంది. అలాగే ప్రణాళికలు వేసుకుంటూ కూర్చుంటే మాత్రం ఎప్పటికీ కాదు, ప్రణాళికలే కాకుండా ఆచరణ ఖచ్చితంగా ఆచరణ చేయాలి. ఓకే, దీనికి ఒక చిన్న సలహా ఇస్తాను నేను. అదేంటంటే ఎన్ని నెలలు ఎన్ని రోజులు చదవాలి అని మీరు వేసుకునే ప్రణాళిక మరింత చిన్న లక్ష్యాలుగా విడగొట్టాలి. అంటే సపోజ్ మనకి ఎన్ని నెలలు ఉంది, ఈ ఎగ్జామినేషన్ ఎంతకాలం ఉంది, అది ఎన్నో తారీఖున ఎగ్జామినేషన్ ఉంది, ఈ లోపల మనకి ఎంత టైం ఉంది, ఈ టైంలో మనకి ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది కొద్దిగా ప్లాన్ వేసుకుని ఆ తర్వాత వాటిని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు అంటే ఏంటి, ఈరోజు తారీఖు రాసుకుని ఈరోజు ఏ సబ్జెక్ట్ని ఎన్ని పేజీలు చదవాలనుకుంటున్నాం అనేది కూడా తయారు చేసుకోవాలి. ఇది కాల్ ఏదో వస్తుంది, వెయిట్ చేద్దాం. హలో హలో చెప్పండి. చెప్పండి. హలో హలో వినిపిస్తుందండి. హలో చెప్పండి 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 చెప్పండి. అవునండి, దీనికి ఒకటేనండి. ఏంటంటే వాళ్ళు పోటీదారులు మనకు ఉంటారు, వాళ్ళకంటే మనం ముందు ఉండాలనేది దగమెరిగిన సత్యం. దీనికి నెగిటివ్గా తీసుకుంటే భయపడతాం, పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే చాలామంది ఉంటారు కనుక మనం చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనకున్న వనరులన్నీ అంటే రిసోర్సెస్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని అనుకోవడానికే ఇది చెప్పేది. లేదు అయ్యో చాలామంది నాకు పోటీదారులు ఉన్నారు, నాకెక్కడ వస్తుంది, వాళ్ళ మధ్యలో నేను ఎక్కడ నిలబడతాను అని అనుకుంటే అది నెగిటివ్ అప్రోచ్. సో అందుకని చాలామంది చాలా ఏదో సివిల్ సర్వీసెస్ రాయాలని ఇలాంటివి అనుకున్న వాళ్ళందరూ, లేదా ఏదో నాకు ఎంటెక్లో సీట్ కావాలి, లేదా ఐఐటీలో సీట్ కావాలి, లేదా ఐఐఎంలో సీట్ కావాలి, ఎంబీఏ కావాలి సీటు అనుకున్న వాళ్ళందరూ కూడా అయ్యో నాకు రావటం లేదు, ఏంటి నాకు కలిసి రావటం లేదు, లేకపోతే నాకు లక్ లేదు, ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని అనుకుంటూ ఉండే కంటే నా ప్రతిభ సరిపోవటం లేదు కనుక నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధించాలి అంటే ఖచ్చితంగా నా ఎఫర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకోవడం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట అండి. అది భయపడకూడదు, భయపడడం అంటే నెగిటివ్ ఎప్పుడు రైట్ అండి. ఓకేనండి. హలో ఓకే, మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఒక మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం దాన్ని ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాం, ప్రయాణం ఎంత టైం పడుతుంది, మాకు చేరవలసిన టైం ఎంత అనేది మనం ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటామో చదువు కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా చదువు కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం చిన్ననాటి నుంచి కూడా స్కూల్లో చదువుకునే రోజుల్లో నుంచి కూడా నేర్చుకున్న ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. చిన్నప్పుడు మనందరికీ కూడా స్కూలు ఎన్ని గంటలకు టైం తెలుసు, అనుకుంటుంది. ఆ తర్వాత ఫస్ట్ అవర్లో ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తారు, సెకండ్ అవర్లో ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్తారు, థర్డ్ అవర్లో ఆ థర్డ్ పీరియడ్ లో ఏ టీచర్ మనకి ఏ సబ్జెక్ట్ చెప్తారు, తర్వాత లంచ్ టైం ఎంత, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ ప్రకారంగానే అలా జరుగుతుంది స్కూల్. అలాగే ఒక రైల్వే స్టేషన్ నుంచి రోజు అనేక నెంబర్ ఆఫ్ ట్రైన్స్ బయటకు వెళ్తూ ఉంటాయి, అలాగే చాలా ట్రైన్స్ ఆ స్టేషన్ లోకి వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారంగానే వెళ్తాయి. అంటే దారి మధ్యలో ఉన్న ట్రైన్స్ కి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి, లేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్ లో తీసుకుంటే ఇక్కడ నుంచి డిపార్చర్ టైం అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి బయలుదేరవలసిన సమయం అనేది ఒకటి ఉంటుంది. అది ఆ సమయానికి ఖచ్చితంగా బయలుదేరుతుంది, ఏదో ఒక నిమిషం అటు ఇటు అయినా ఖచ్చితంగా బయలుదేరుతుంది. ఇలాగ టైమింగ్స్ అనేవి ఎంత ఖచ్చితంగా అవసరమో, మనం చదువుకునే వాళ్ళకు కూడా అలాంటి టైమింగ్ అవసరం. అది లేకపోతే టైం మేనేజ్మెంట్ చాలా పూర్ గా ఉన్నట్టు మనం కాంపిటీటర్స్ ముందు మనం వెనకబడిపోతాం అనేది ఇందులో చాలా గమనించవలసిన విషయం. ఎందుకంటే కాంపిటీటర్స్ ఎవరికి వాళ్ళు ప్రతి నిమిషాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో ఏవో డెఫినేషన్స్ అని కానీ ఈక్వేషన్స్ అని కానీ ఫార్ములా అని కానీ ఉంటాయి. ఇలాంటివి ఒక బుక్ లో రాసుకోవడము లేదా ఒక చిన్న పేపర్ మీద రాసుకుని జేబులో పెట్టుకోవడము ఇలా బ్యాగ్ లో పెట్టుకోవడము పెట్టుకుని ఎక్కడ టైం దొరుకుతూ ఉంటే అక్కడ చదవాలి. ఓ అంత చదివితే ఎందుకు రాదు అంటే మరి ఒక మాట మనం అందరూ కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అదేంటంటే అలాగా మీకు ఆల్ ఇండియా ర్యాంక్స్ అవి వచ్చే వాళ్ళందరూ కూడా అలా చేసేవాళ్ళే. అంతే తప్ప ఆడుతూ పాటు సరదాగా ఎగ్జామినేషన్ ముందు బుక్ ఒకసారి అటు ఇటు తిరిగేసి అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, కానీ కాదు, వాళ్ళు చాలా కష్టపడతారు. ఎప్పుడు కూడా కాంపిటీటర్స్ ని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా ఆలోచించి వాళ్ళకంటే మనం ముందు ఉండాలని. ఒక పరుగుల పందెం తీసుకోండి, పరుగుల పందెంలో పరిగెడుతుంటే ఎంతమంది ఉన్నారు వీళ్ళ మధ్యలో నేను ఎక్కడ నెక్కుతానని అనుకుంటే అతను పరుగే పెట్టలేడు. కానీ ఆ పరుగుల పందెంలో తన పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటూ నాకంటే ముందున్న వాళ్ళని నేను దాటాలి, నాకంటే వెనకనున్న వాడు నన్ను దాటకుండా చూసుకోవాలి అనే స్పృహతోటి పరిగెడుతూ ఉంటాడు. అందుకనే తన ముందున్న వాళ్ళని దాటేయాలని తన స్పీడ్ పెంచుతూ ఉంటాడు, అలాగే తన వెనకున్న వాళ్ళని తను దాటకుండా చూసుకుంటూ ఉంటాడు. ఈ స్పృహతో వెళ్తాడు. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఇదే స్పృహతోటి సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. ఓకే, సో మళ్ళీ మీకు ఇంకొక ప్రశ్న ఇంకొక జవాబు తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి విరామం తీసుకుందాం. మరొకసారి ఫోన్ నెంబర్ చెప్తాను. ఇండియా నుంచి చేసేవాళ్ళు ఏ ప్రాంతం నుంచి చేసేవాళ్ళు అని ఇండియా నుంచి వాళ్ళు నోట్ చేసుకోవాల్సిన నెంబర్ 9885555672. ఇది ఫోన్ నెంబర్ 9885555672. ఈ ఫోన్కి చేస్తే మీకు కాల్ కలుపుతారు, మీరు వేసే ప్రశ్న వేయచ్చు, నేను దానికి సరైన సమాధానం చెప్తాను. అలాగే విదేశాల నుంచి చేసేవాళ్ళు 484-364-3471 484-364-3471 ప్రశ్నలకి నాకు తెలిసిన సమాధానాలు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక విరామం.
ఎంత హాయి రే, ఎంత మధుర మీ హాయి. మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
స్వాగతం. మైండ్ మీడియా శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తి రాసినది, నేను వారి పేర్లు అవి జనరల్గా గోప్యంగా ఉంచుతాం కనుక వాళ్ళ పేర్లు చదవట్లేదు. వాళ్ళు చెప్పిన సమాచారం మాత్రం మీకు చెప్తాను నేను. ఇటీవలనే గ్రూప్ 1 తుది ఫలితాలు వచ్చాయి. టాప్ 10 ర్యాంకర్ల ఇంటర్వ్యూలు, వారు కష్టపడి గ్రూప్ 1 సాధించుకున్న విధానం చదివి బాగా స్ఫూర్తి పొందాను. నేను కూడా గ్రూప్ 1 సాధించాలని అనుకుంటున్నాను. అయితే ఈ స్ఫూర్తి ఎక్కువ కాలం నాలో ఉండటం లేదు, నెమ్మదిగా ఆవిరి అయిపోతుంది. మళ్ళీ పాత నిరాశ నిస్పృహలే. నా వల్ల గ్రూప్ 1 అనే ఉద్యోగం సాధించగలుగుతానా లేదా నా వల్ల అవుతుందా లేదా అనే అనుమానం నన్ను బాగా వెంటాడుతుంది. దీని నుంచి బయటపడే మార్గాలు చెప్పండి. ఇది వాళ్ళు వేసిన ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి నేను ఒక సమాచారం చెప్తాను, వినేవాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీరు మనం అందరం కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం తింటాం, సాయంత్రం ఏమైనా స్నాక్స్ తినే అలవాటు ఉంటే స్నాక్స్ తింటాం, రాత్రి కూడా భోజనం చేస్తాం. సో 4 పూట్ల శరీరానికి తిండి పెడుతూ ఉంటాం, కానీ మనసును పట్టించుకోకపోతే ఎలాగా? దానికి కూడా తిండి పెట్టాలి. ఎవరో చెప్పిన, అంటే ఎవరో ఏదో సాధించారు కనుక గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో విజేతలందరూ చెప్పిన విషయాలు విని చాలా స్ఫూర్తి పొంది, ఏదైనా చేయాలి, నేను కూడా చేయాలి, నేను కూడా వాళ్ళలాగా అయిపోవాలి, అయిపోగలుగుతాను, వాళ్ళు కూడా నాలాంటి మనుషులే కదా, వాళ్ళు అయినప్పుడు నేను ఎందుకు అవ్వలేనని చాలా స్ఫూర్తి పొంది ఆ తర్వాత ఆలోచనలో పడిపోతే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుంది. ఎందుకంటే ఒకరోజు భోజనం చేసి జీవితకాలం అంతా కూడా ఇంకా భోజనం లేకుండా ఉండాలి, ఉండగలుగుతామా? ఉండలేము. అలాగే ఆ రోజు తిన్న తిండి జీవితకాలం అంతా శక్తి సామర్థ్యాలను ఇస్తుందా? ఇవ్వదు. మనకి శక్తి వెంటనే పోతుంది. అలాగా మన శరీరానికి తిండి ఎలా పెడతామో అలాగే మన మనసుకు కూడా స్ఫూర్తి పొందే విషయాలని ఎత్తుకుంటూ ఉండాలి. దానికి ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. మనం చుట్టుపక్కల మనకి ప్రకృతిలో ఎన్నో కొన్ని విషయాలు చెప్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగే మన అందరి ఇళ్లలోనూ ఉండే ఒక రిఫ్రిజరేటర్ కానీ ఏసీ కానీ థర్మోస్టాట్ ద్వారా పనిచేస్తుంది. అంటే దాంట్లో ఒక థర్మోస్టాట్ ఉంటుంది, మనం టెంపరేచర్ ఫిక్స్ చేస్తుంది దానికి, ఆ టెంపరేచర్ రాగానే అది ఆగిపోతుంది, పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సపోజ్ ఏసీయే తీసుకుందాం, మళ్ళీ ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ పెరిగిందో వెంటనే అది మళ్ళీ ఆన్ అవుతుంది, ఆన్ అయి మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టి మళ్ళీ రూమును చల్లపరుస్తుంది. రూమును చల్లపరచాల్సిన మనం ఏదైతే పెట్టుకున్నాం, 18, 19, 20, 21, 22 పెట్టుంటాం కదా, అది రాగానే మళ్ళీ ఆగిపోతుంది. ఇది మనకి రోజు మన కళ్ళ ముందు చూసేదే కనుక మనం కూడా మన మనసుని ఒక థర్మోస్టాట్ లాగా మనమే మన ఆలోచనల ద్వారా మనం వాటిని ఎప్పుడు కూడా స్ఫూర్తి పొందేలా మనసుని ఉంచుకోవాలి. సరే, దానికి చేయాల్సింది ఏంటో ఇప్పుడు చూద్దాం. మీకు స్ఫూర్తి కలిగించిన గ్రూప్ వన్ విజేతల గురించి మరొకసారి ఉద్వేగంగా చదివి మానసికంగా స్ఫూర్తి పొందాలి. అలాగే మనం దీన్ని ఒక కొలాజ్ అని ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, COLLAGE అంటారు, కొలాజ్. COLLEGE అంటే కాలేజ్ అంటాం మన కళాశాల. ఈ కొలాజ్ అంటే ఏంటి, బుక్ ఆఫ్ క్లిప్పింగ్స్, చిన్న చిన్న ఫోటోలతో తయారు చేసిన బుక్ అని మామూలుగా యువతరం అందరికీ తెలుసుది. దీన్ని కొంచెం మార్పు చేసుకుందాం, క్లిప్పింగ్స్ అనే కాకుండా ఫోటోలనే కాకుండా ఒక స్పైరల్ నోట్బుక్ మనం పెట్టుకుని ఆ స్పైరల్ నోట్బుక్ లో మనకి స్ఫూర్తి కలిగించే ఫోటోలే కాకుండా మనకి స్ఫూర్తి కలిగించిన వ్యక్తుల పేర్లు, మనకి స్ఫూర్తి కలిగించే విషయాలు, వాటన్నిటినీ కూడా సెపరేట్ పేజెస్ లో రాసుకోవాలి. అలాగే ఒక పాజిటివ్గా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ను కూడా పాజిటివ్గా తీసుకునేది ఒకటి చెప్తానంటే, సపోజ్ మిమ్మల్ని ఎవరో అన్నారు, అవమానం చేశారు, నీతో ఎక్కడ అవుతుందిలే, నీలాంటి వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నావా, అది కొంతమంది ఉంటారులే వాళ్ళకే వస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాసుకుని, అయితే వాళ్ళ పేరు రాసుకున్నప్పుడు మాత్రం మీరు చాలా మనసులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు వాళ్ళు అన్న విషయాన్ని మీరు వాళ్ళ పేరు రాసుకున్నప్పుడు మీ కొలాజ్ లో వాళ్ళ పేరు చూసినప్పుడు మీరు దిగులు చెందకూడదు. దిగులు చెందకుండా నన్ను ఇంత మాట అన్నాడు కదా, నేను ఎట్లయినా సరే నేను నిరూపించి ఈ వ్యక్తి అన్న మాట తప్పు అని నిరూపిస్తాను, నేను సాధిస్తాను అని స్ఫూర్తి పొందటం కోసం వాళ్ళ పేర్లు కూడా సెపరేట్ గా లిస్ట్ లో రాసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి సబ్జెక్ట్స్ తోటి మళ్ళీ వారం మీ ముందుకు వస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ చెప్పి ఈ నెంబర్లు, ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని ఫోన్ చేసి మీరు మంచి మంచి ప్రశ్నలు వేస్తే చక్కటి ప్రోగ్రామ్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేసిన కనుక మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. మీ సజ్జనాగేష్.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం, ఆగస్ట్ 29, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.